జై శ్రీమన్నారాయణ. శ్రీమదే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందించారు. భగవద్గీత తెలియని హిందువులు, హిందువేతరులు కూడా తక్కువే ఉన్నారని చెప్పవచ్చు. భగవద్గీత అంటేనే కృష్ణుడు, అర్జునుడు వీరిద్దరికీ జరిగినటువంటి ఒకనొక సంవాదం అని స్థూలంగా అర్థమవుతూ ఉంటుంది. దాన్నే భగవద్గీత అని ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం భగవద్గీతే కాకుండా దీనిలో ఉపనిషత్తులు, బ్రహ్మ విద్యకు సంబంధించినవి, యోగశాస్త్రానికి సంబంధించినటువంటివి అనేక విషయాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. దాన్ని స్పష్టంగా మనం గ్రహించడం చాలదు. గ్రహించడం కోసమని పెద్దల యొక్క శ్రీసూక్తులని వింటూ ఉండాలి. అలా అనుగ్రహించినటువంటి మహానుభావుల్లో శ్రీ కాకినాడ వాస్తవ్యులైన శ్రీ 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 రంగరామానుజీయ స్వామివారు ఒకరు. వారు అందించినటువంటి క్రమాన్ని ప్రతిరోజు యథాప్రకారం యథావకాశంగా శ్రవణం చేస్తున్నాం. ఈవేళ ఆరవ భాగంగా గ్రంథంలో ప్రచురించబడినటువంటి 113వ ప్రశ్నకి మళ్ళీ ప్రారంభం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. భగవద్గీతలో ఇంచుమించు 10 శ్లోకాలకి ఒక సంపూర్ణమైనటువంటి వ్యాఖ్యానం అందింది. ఇక 11వ శ్లోకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దానిలో 113వ ప్రశ్నగా, స్వామి, దుర్యోధనుడు తన బలం చాలదని, ఎదిరి బలం బలవంతమైనదని అభిప్రాయంలోకి వచ్చాడు కదా, మరి ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ద్రోణుడితో ఇంకా అతడే ఇలా అంటున్నాడు. ఇది మనకి భగవద్గీతలో 11వ శ్లోకం మొదటి అధ్యాయంలోనే ఉంది. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అంటే అర్థం ఏమిటి అడియన్? భవంతః సర్వః సర్వే ఏవ, మీరందరూ కూడా సర్వేషు అయనేషు అన్ని వ్యూహ ప్రవేశ మార్గములలోనూ యథాభాగం వంతులు వంతులుగా అవస్థితాః నిలిచినటువంటి వారై భీష్మమేవ భీష్ముడినే అభిరక్షంతు హి రక్షించెదరుగాక అన్నాడు. స్వామి, యథాభాగం అంటే నియతస్థానములు అని చెప్పుకోవచ్చునా? నియతస్థానాలలో ఎలాగూ ఉంటారు, అది నియంతం కనుక. అంచేత వంతుల వారిగా అనే అర్థం సరసమైనది. తమ నియతస్థానాలు చూసుకుంటూనే ప్రధానంగా దృష్టిని భీష్ముని రక్షణ యందు వంతుల వారిగా నిలపాలి అని దుర్యోధనుడి అభిప్రాయం. అడియన్, భీష్ముడు మహాపరాక్రమశాలి కదా, తన్ను తాను కాపాడుకోగలడు. అలాంటి భీష్ముణ్ణి కాపాడమని దుర్యోధనుడు చెప్పడానికి శిఖండి కారణమా? శిఖండి కొంతకాలం స్త్రీగా ఉన్నాడు కనుక ఆయన ఎదురుగా తాను యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు కదా భీష్ముడు. అందుచేత శిఖండి ఎదురుగా రాగానే విముఖుడైపోతాడు. ఆ అదను చూసుకొని పాండవులు ఆయనకి హాని చేయవచ్చునని దుర్యోధనుడు ఉద్దేశం కాబోలు. శిఖండి రాకుండా భీష్ముణ్ణి కాపలా ఖాయమన్నారా స్వామి? బాగానే చెప్పావు. భీష్ముడు ఒక్కడు క్షేమంగా ఉంటే శత్రువులను హతమార్చగల సామర్థ్యం తనకున్నదని దుర్యోధనుడి భావన. కనుక నువ్వు చెప్పినట్లు అనుకోవచ్చు, కానీ అంతకన్నా ఇంకో కారణం కనిపిస్తోంది. భీష్ముడు స్వచ్ఛంద మరణం కలవాడు, అజేయుడు కూడా. అయినా పాండవులలో ఒకరిని కూడా చంపను అని ప్రతిజ్ఞ చేసి మరీ సేనా నాయకత్వాన్ని స్వీకరించాడు కదా. అంచేత పాండవులు అతనికి ఇక బ్రతుకురాదు అనే బాధ కలిగేటట్లు ఎక్కడ చీకాకు పెడతారో అని దుర్యోధనుడి భయం. మిగిలిన పాండవ సేనని భీష్ముడు నిర్మూలిస్తే పాండవులలో అర్జునుడిని కర్ణుడు, తాను భీముడిని, మిగిలిన వారిని తన సోదరులు కడతేర్చవచ్చును అని ఉద్దేశ్యం. అందుకని భీష్ముడు బతికి ఉండడం చాలా ముఖ్యంగా తోచి అతనిని సకల విధాలా రక్షిస్తూ ఉండమని ద్రోణుడు కోరాడు. ఇది దుర్యోధనుడి యొక్క ఆలోచన. అడిగాను, చాలా బాగుంది. అప్పుడేమైంది? ఆ మాటలు విని భీష్ముడు వినలేదా? అంత దూరంలో ఉన్నాడా? ఎందుకు వినలేదు? విన్నాడు, వినపడనంత దూరంలో లేడు ఆయన. కాక దుర్యోధనుడి ముఖ కవళికలను బట్టి అతడి మనస్సులో విషాదం పేరుకుంటున్నట్లు గమనించాడు. అందుకని గో ఈ తర్వాత శ్లోకంలో చూడు. తస్య సంజయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినజ్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అడిగే నిద్దం ప్రారంభించేశాడా? ప్రారంభ సూచకంగా శంఖధ్వని చేశాడు. ప్రతాపవాన్ కురువృత్తః పితామహ, మంచి పరాక్రమవంతుడు కురువులలో అంటే కౌరవులలో వృద్ధుడు అయిన భీష్ము పితామహుడు. తస్య హర్షం సంజయన్, ఆయనకి సంతోషాన్ని చక్కగా కలిగిస్తూ ఉచ్చై గట్టిగా సింహనాదం వినద్య సింహనాదాన్ని చేసి శంఖం దద్మౌ శంఖాన్ని పూరించెను. ఇది అడిగిన తర్వాత మరి ఈయన సింహనాదంతో ఆయన ధైర్యం తెచ్చుకుని ఉంటాడు. మరి కురువంశంలో ఈయనకన్నా పెద్దవారు పరాక్రమవంతులు ఇంక లేరా? వయస్సులో పెద్దతనం చూస్తే బాహ్లికుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అతని తర్వాత ఇతడే. అయినా ఈయనకే పితామహుడని పేరు. పరాక్రమంలో మాత్రం ఇంకెవ్వరూ లేరు. పరశురాముడంతటి తపస్యాలి ఆయన్నే జయించగలిగాడు ఈ భీష్ముడు. ఆహా, అడిగాను, అలాంటి భీష్ముడు శంఖం పూరించేసరికి ఊరుకున్నారా మిగిలిన వారు సైనికులు? ఉత్సాహంతో ఎగిరి గంతు వేయలేదు? ఎందుకు వేయలేదు? వేశారు, బాగానే గంతులు వేశారు. మరి ఆ శ్లోకం కూడా చూడు తర్వాత శ్లోకంలో. తత శంకాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దత్తుములోభవత్. తత అంటే తరువాత, శంఖాశ్చ శంఖములు, భేర్యశ్చ దుందుబులు అని పిలువబడే యుద్ధ భేరీలు, పణవానక గోముఖాః అని అంటే తప్పెటలు, పలకలు, బూరాలు సహసా ఏవ ఒక్క ఉమ్మడిగా అభ్యహన్యస్త ధ్వనింపజేయబడ్డవి. సశబ్ద ఆ శబ్దం తుముల సంకీర్ణముగా అంటే దశ దిశలుగా వ్యాపించింది అభవత్ అయ్యను. ఇది దీని అర్థం. స్వామి, ఇదంతా సంజయుడు కదా చెప్తున్నాడు, అన్ని కౌరవ పక్షంలోనే చెప్తున్నాడే, పాండవ పక్షంలో విషయాలు ఏవి చెప్పడం లేదు స్వామి, ఏ ఒక్కటి తీసుకోవడం లేదు. ఆగు, ఇదిగో ఇంకా వస్తుంది, చూడు మరి శ్రద్ధగా విను. ఈ శ్లోకంలో తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. అంటే అర్థం విను మరి. తతః అంటే తరువాత, శ్వేతైః హయైః యుక్తే తెల్లనైన గుర్రములతో పుంచబడిన మహతీ గొప్పదైన స్యందనే రథం మీద స్థితౌ ఉన్నటువంటి మాధవః కృష్ణుడును, పాండవశ్చైవ అర్జునుడును, దివ్యౌ అప్రాకృతములగు శంఖౌ శంఖములను ప్రదద్మతుః చక్కగా పూరించారు. ఆహా ఆహా, ఊహించడానికి కూడా ఎంత అద్భుతంగా ఉంది. ఊహిస్తూ ఉంటే ఆ దృశ్యం ఎంతో చక్కగా కంటికి కనిపిస్తోంది. అడిగాను, తెల్లని గుర్రములు, గొప్ప రథం, శంఖాలు పూరిస్తున్నటువంటి అగో ఆ కృష్ణార్జునుడు, ఆ దృశ్యాన్ని కనులారా సేవించిన వారిది కదా భాగ్యం. చక్కగా చెప్పావు, నిజమే. ఈ శ్లోకం గీతాశాస్త్రానికే ప్రాణం అని చెప్పవచ్చు. గుర్రములు నాలుగు, నాలుగు వేదాలకి గుర్తు. తెల్లగా ఉన్నాయంటే దోషాలు ఏమీ లేకుండా ఉన్నాయని అర్థం. వేదం అపౌరుషేయం కనుక భ్రమ, ప్రమాదం, విప్రలంబం, ఆసక్తి అనేటువంటి దోషాలు ఉండవు. శంఖం ప్రణవాకారకంగా ఉంటుంది కదా, శంఖనాదం ప్రణవనాదాన్ని పోలి ఉంటుంది. కృష్ణార్జునుడు అంటే నరనారాయణులు అంటే పరమాత్మ జీవాత్మ, అంచేత పరమాత్మ జీవాత్మకి సారథిగా మార్గదర్శకుడుగా వేద మార్గంలో ప్రయాణింపచేస్తూ ఉండగా ప్రణవార్థాన్ని ఇరువురు అనుసంధానం చేస్తున్నారు అన్నమాట. ఇక కదా ఇది. అవునవును స్వామి, అంతే మహతి సందనే అన్నారు. ఏ రథం మీద ఇంతటి గొప్ప విషయం జరిగిందో అది గొప్ప రథం కాక మరి ఏమవుతుంది? అర్జునుడికి కాండవ దహన సమయంలో అగ్నిహోత్రుడు వచ్చి బహుకరించినటువంటి రథం అది. నందఘోషం అని దాని పేరు. గాంధీవం అనే ధనస్సుని కూడా ఇచ్చాడు. చిత్రరథుడు అనే గంధర్వుడు బహుకరించిన 100 గుర్రాలలో శ్రేష్టమైన 4 రథానికి పూన్చుకున్నాడు. అవి భూమి ఆకాశాల్లో ఎక్కడైనా సంచరించగలవు. మరి అడియేన్, మాధవ పాండవ చైవ అన్నారు కదా, మాధవుడంటే కృష్ణుడని ప్రసిద్ధమే కానీ పాండవుడు అంటే 5 ఎవరైనా అవ్వచ్చు కదా, అలా అస్పష్టంగా ఎందుకు చెప్పారంటారు? విను మరి, మాధవుడు అంటే కృష్ణుడే, మా అంటే లక్ష్మీదేవి, ఆమెకు భర్త కనుక ఆయన మాధవుడు. మధువు అనేటువంటి వాడి వంశంలో వాడు కనుక మాధవుడు అని కూడా అనవచ్చు. రఘువు వంశంలో వాడు రాఘవుడు అన్నట్టుగానే ఇక శ్రీకృష్ణుడున్న రథంలో ఉండేది అర్జునుడే కనుక పాండవ అంటే సందేహం ఎందుకు వస్తుంది? వచ్చిన పాండవానాం ధనంజయ అని అన్నట్లుగా పాండవులలో ప్రముఖుడు అర్జునుడు కనుక ఆయననే చెప్పినట్లు అవుతుంది. ఇక వేరే ఎవరు కాదు, సాక్షాత్తు ఆయననే చెప్పినట్లుగా ఉంది కదా. అవునడియన్, ఆ తర్వాత ఏమైంది? కౌరవులలో ప్రధానుడైన భీష్ముడు శంఖరావం చేయగానే పాండవులలో ప్రధానమైన వారందరూ వరుసగా ప్రారంభించారు వారి వారి శంఖాలని పూరించడం. ఆ దాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. పాంచజన్యం ఋషీకేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దత్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదర. దీని విషయాన్ని రేపు తెలుసుకుందాము అని అంటూ స్వామివారు 125 ప్రశ్నలకి సమాధానాన్ని ఈవేళ ముగించారు. రేపటి రోజున మిగిలిన భాగాల్ని తెలుసుకుందాం. అడిగేన్ రామానుజదాస కులశేఖరరావు వారు, హైదరాబాదు.